అంటే మనం ఈ సమాజంలో
ఓంకార ప్రణవ స్వరూప సుముఖీం శ్రీచక్ర సంవాసినీం శ్రీమద్వాగ్భవకూట బీజ నిలయాం అయంకార మూలాత్మికాం సౌహకారామల మధ్యకూటలసితాం హ్రీంకార వాచ్యాం పరాం సేవేహం లలితాం విభూతి కలితాం క్లీం కీలకం మాతరం శ్రీమత్ పర్వతరాట్ సుతా ప్రియసుతం సేవే జగద్వ్యాపినం ఆర్తత్రాండపరాయణం శుభకరం స్వానంద సంధాయకం విఘ్నఘ్నం స్వవశీకృతేంద్రియచయం విద్యావచోదాయకం గం 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 గణనాయకం గజముఖం సిద్ధిప్రదం బుద్ధిదం. శ్రీమాతృగురుభ్యాం సభాయై చ నమః. మహర్షి వ్యాసుడు ఈ కలికాల సర్పంచేత దుష్టులయ్యే మునుల కోసం అందించినటువంటి భవిష్య పురాణామృతం ధారావాహికలో ఈనాటి కార్యక్రమంలో అడుగుపెట్టే ముందు నిన్న విషయాలు కొంచెం గుర్తు తెచ్చుకుందాం. భయంకరమైన కృష్ణవర్ణంతో ఉండేవాడు కలిపురుషుడు. ఇతని లక్షణాలు వ్యాసుల వారు ఇలా వర్ణించారు. వీడు అమావాస్య నాటి చీకటి ఎలా ఉంటుందో అంత నల్లగా ఉంటాయట. ధరించే వస్త్రాలు నల్లగా ఉంటాయట. కళ్ళు మాత్రం కణకణలాడేటటువంటి నిప్పుల్లాగా ఎర్రగా ఉంటాయి. ఇతడు కిరీటాన్ని ధరిస్తాట. మహారాజు ఏ వేషంలో ఉంటాడో ఆ వేషం అంతా ఉంటుందిట. చేతిలో మాత్రం దుడ్డుకర్ర ఉంటుందిట. ఇది ఇతనికి ఆయుధం. ఇతడు మొదటి పాదాన్ని 5140 సంవత్సరాల పాటు ఆవహించి ఉంటాడు ఇదే వేషంలో. ఈ 5140 సంవత్సరాలు పూర్తయిన తర్వాత రెండవ పాదంలోకి అడుగు పెట్టేటప్పుడు ముఖంలో కొంచెం మార్పులు చేస్తాడు. ముఖం కొంచెం ఒంటికి దగ్గర పోలికల్లో తయారవుతుంది. కాళ్లకు వేసుకునే చెప్పులు గేదె చర్మంతో తయారు చేయబడినవి వేసుకుంటాట. 3వ పాదంలో ముఖము మొసలి ఆకారంలో ఉంటుంది ఇతనికి, ఈ కలిపురుషుడికి. ఈ కాలంలో కాళ్లకు వేసుకునేటటువంటి చెప్పులు గాడిద చర్మంతో తయారు చేయబడి ఉంటాయట. 4వ పాదంలో ఇదే కలిపురుషుడు ముఖం కంచరగాడిద ఎలా ఉంటుందో ఆకారంలో ఉంటుందిట. ఈ కాలంలో ఇతని కాళ్లకు వేసుకునేటటువంటి చెప్పులు గోచర్మంతో తయారు చేయబడి ఉంటాయట. గోవు చర్మంతో తయారు చేయబడినటువంటి చెప్పులు గనక ఈ కలిపురుషుడు వేసుకుంటే ఆ యుగం అక్కడితో విధ్వంసం అయిపోతుంది అని అర్థం. నాలుగు కాళ్ళు కలిగిన జీవులలో ఉత్తమోత్తమైనటువంటి గోవును ఈ కలికాలంలో క్రమేపీ హింసిస్తూ ఉంటాడు మానవుడు. అదే కలిపురుషుడు చేసేటటువంటి విధ్వంసానికి చిహ్నము అని చెప్పారు. ఇప్పటికీ 5 సంవత్సరాల క్రితం ఒక వింత జరిగింది. భవిష్యత్ పురాణంలో ఆ వింతని చెప్పారు. అదే విషయాన్ని ఉత్తర భారతదేశంలో కళ్యాణ్ అనే ఒక హిందీ పత్రిక కూడా చాలా ప్రముఖంగా వివరించింది. ఒక ఆయన తీర్థయాత్రలు చేయాలి అనేటటువంటి కుతూహలంతో పరమ పవిత్రమైన కాశీ నగరానికి చేరట. క్షేత్రాలలో కలికాలంలో కాశీక్షేత్రం కలి ప్రభావాన్ని దూరం చేసేటటువంటి దివ్యమైన క్షేత్రం. అక్కడ స్నానం చేసినటువంటి వారికి, విశ్వేశ్వర దర్శనం చేసుకున్నటువంటి వారికి కలి బాధలు పెద్దగా అంటవట. అటువంటి క్షేత్రంలోకి భండార్కర్ అని పేరు కలిగినటువంటి ఒక భక్తుడు 58 పర్యాయాలు తన జీవితంలో పూర్తిగా శ్రీమద్ భాగవత మహాపురాణాన్ని పఠనం చేశాట. ఇతగాడు దర్శనానికి వెళ్ళాడు, విశ్వేశ్వర దర్శనానికి. ఎందుకు వెళ్ళాడు? భాగవతంలో శివకేశవులకు అభేద తత్వాన్ని చెప్పారు. అంచేత శివుడికి విష్ణువుకి అస్సలు భేదభావం లేదు గనుక పరమేశ్వర దర్శనం విష్ణు దర్శనంతో సమానము అనే ఐక్యభావం ఇతని మనస్సులో బాగా పాదుకొలిపి ఉన్నది. భాగవతం చదివాడు అంటే వాడి జీవితంలోకి వాడికి భేద దృష్టి ఉండకూడదన్నమాట. అటువంటి దృష్టి ఇతనికి వచ్చింది గనుక దర్శనానికి వెళ్ళాట. 3 రోజుల పాటు అక్కడ ఉండి ప్రతిరోజు తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో గంగానదిలో స్నానం చేసి అనంతరం విశ్వేశ్వరుడి దర్శనానికి వెళ్ళాలి అని ఇతను సంకల్పం చేసుకున్నాడు. మొదటి రోజు అలాగే స్నానం చేశాడు. 2వ రోజు మాత్రం పొరపాటున ఇతనికి మెలకు వచ్చేసింది. ముందుగా 12:32 చూపిస్తోంది ఇతని వాచి. సరే ఎలాగో లేచాం కదా, నిద్ర పట్టడం లేదు, ఆ గంగ ఒడ్డుకి వెడదాం, ఈ సమయంలో నదిని చూద్దాం, ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటూ ఆ నది ఒడ్డుకు వెళ్ళి నక్షత్రాలని వాటిని చూస్తూ బ్రహ్మానందం చెందుతూ ఉన్నాడు. అప్పుడు అతనికి మెరుపులాగా భాగవతంలో ఉండేటటువంటి శ్లోకం గుర్తుకొచ్చిందట. తారా తుషారసీకర భూరజములకై నలెక్క బుధులిడు దురు భూభారావతీర్ణ కరుడగు నీరమ్య గుణం బులెన్న నేర రగణ్య. బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుడిని స్తోత్రం చేస్తూ ఆకాశంలో ఎన్ని నక్షత్రాలున్నాయో అన్ని నక్షత్రాలను దివ్యమైన జ్యోతిశాస్త్ర అధ్యయనం ద్వారా లెక్క పెట్టచ్చట. నిజానికి ఆకాశంలో ఎన్ని నక్షత్రాలున్నాయో ఎవరికి తెలుసు? ఎవడూ లెక్క పెట్టలేడు. అటువంటి నక్షత్రాలు ఎన్నున్నాయో కూడా లెక్క పెట్టవచ్చట శాస్త్ర ప్రకారం. తెల్లవారుజామున శీతాకాలంలో నేల మీద పడే మంచు బొట్లు ఎన్నున్నాయో ఎవ్వడూ లెక్క పెట్టలేడు. దానిని కూడా లెక్క పెట్టడానికి ఒకనొక శాస్త్రం ఉందట. ఆ శాస్త్రాధ్యయనం ద్వారా ఈ మంచు బొట్లు ఎన్నున్నాయో కూడా లెక్క పెట్టవచ్చునట. నేల మీద వాహనం వెళ్ళినప్పుడు పైకి లేచేటటువంటి ధూళి కణాలు, దుమ్ములోంచి లేచేటటువంటి ఆ కణాలు కూడా లెక్క పెట్టచ్చట. కానీ భూభారాన్ని తగ్గించడానికి అవతరించిన పరమాత్ముడైన కృష్ణుడి దివ్య గుణాలు మాత్రం ఎన్నున్నాయో ఎవ్వరూ లెక్క పెట్టలేరు అని దానిని 3 సార్లు 4 సార్లు మననం చేసుకున్నాడు. ఇలా మననం చేసుకుంటున్నాడో లేదో హఠాత్తుగా అక్కడ ఒక పెద్ద మెరుపు తీగిలాంటి కాంతి కనపడింది. ఆశ్చర్యకరం, ఒక ఆజానుబాహువైన వ్యక్తి అక్కడ దర్శనమిచ్చాట. ఆయన ఎలా ఉన్నాడు? ఇప్పటి మన తాడి చెట్లు మూడు చెట్లు ఒకదానికోటి పక్కన నిలబెడితే ఎంత పొడవు ఉంటాయో అంత ప్రమాణం. త్రితాళ ప్రమాణ పురుష అని వర్ణించాడు ఆయన. మూడు తాడి చెట్ల పొడవు ఉన్నట్ట ఆయన. చేతులు ఎలా ఉన్నాయి? మంచి కండలు తిరిగి తెల్లని వెన్నెల వంటి రంగుతో మోకాళ్ళ వరకు ఉన్నాయిట చేతులు. ఇక్కడే మనందరం భ్రమపడతాం, కూర్చున్నారు ఇప్పుడు చూడండి నా చేతులు కూడా మోకాళ్ళ దాకా వెడుతున్నాయి. ఇది లెక్క కాదు. నిలబడినప్పుడు ఎవడి చేతులు మోకాళ్ళ వరకు వెడతాయో అటువంటి వాణ్ణి ఆజానుబాహువు. జానువు అంటే మోకాళ్ళు, మోకాళ్ళ వరకు ఉండేటటువంటి బాహువులు చేతులు కలవాడు అని అర్థం. ఆజానుబాహుడు అంటే నిలబడినప్పుడు. ఆయన నిలబడి ఉన్నాడు కనుక ఆయన చేతులు మోకాళ్ళ వరకు ఉన్నాయి కనుక ఆయన ఆజానుబాహుడు. కండలు తిరిగి ఉన్నాయట. ఇక్కడ ఈ ప్రదేశంలోనూ భుజముల దగ్గర మూడు చోట్ల కూడా రుద్రాక్షలు దండలుగా ఆ చేతులకు ఉన్నాయట. మెడలో 108 పూసలు ఇంతంతలా ఉన్నాయట. ఏకంగా రుద్రాక్ష పూసలు, అటువంటి పూసలను సువర్ణంతో గుచ్చబడి ఉన్నటువంటి వాటిని మెడలో వేసుకున్నట్ట. పైన ఉండే జుట్టంతా ఎర్రబడిపోయింది. కెంపులు ఏ రంగులో ఉంటాయో అటువంటి రంగులో ఉన్నాయి ఆ జుట్టు తల వెంట్రుకలు. వాటిని చక్కగా పైన ముడి వేసి వెనక వేళ్లాడగట్టాడు. ఆ ముడికి కూడా 9 రుద్రాక్ష పూసలతో ఉన్న మాలని ధరించి ఉన్నట్ట అతను. ఇక నడుముకి మోకాళ్ళ వరకు మాత్రమే ఉండే వస్త్రం కట్టుకున్నాడు, అంగవస్త్రం. ఈ అంగవస్త్రము తెల్లనైనటువంటి వస్త్రం, శ్వేత వస్త్రం. ఈ వస్త్రం బిగించి కట్టుకుని మరి ఆ వస్త్రం జారకుండా ఉండడానికేమో అన్నట్లుగా మనం చూడండి ప్యాంటు ధరించి పైన ఓ బెల్ట్ పెడతాం. అలాగా ఈయన 54 రుద్రాక్ష పూసలతో ఉన్న దండని, పెద్ద దండని ఆ నడుముకి వడ్డాణంగా ఒక బెల్ట్గా బిగించి కట్టుకుని ఉన్నట్ట. ఇక తులసి పూసలు అంటారు. తులసి మొక్క యొక్క కాండం నుంచి కింద వరకు ఉండే భాగంలో ఉండే ఆ చెట్టు ప్రదేశాన్ని ముక్కలు చేసి దానిని పూసలుగా తీర్చి రంధ్రాలు చేస్తారు. అవి తులసి పూసలు అంటే. ఎక్కడ నుంచి? సరిగ్గా కాండం దగ్గర నుంచి మొదలు పెడతారన్నమాట. వేళ్ళు నల్లగా ఉంటాయి చూడండి, అవి కూడా పూసలుగానే తయారు చేస్తారు. అటువంటి తులసి పూసలు ఈ మోకాళ్ళకి ధరించేట ఆయన. చేతిలో, కుడి చేతిలో జపం చేసుకునేటప్పుడు ఆచమనము అర్ఘ్యము ఇవ్వడానికి నీరు కావాలిగా, మరి ఆ నీరు ధరించినటువంటి కమండలం ఉన్నదట. ఈ కమండలము పంచలోహాలతో తయారు చేయబడింది. అటువంటి కమండలం ధరించాడు. ఎడమ చేతిలో స్ఫటికాక్షమాల ఉన్నది, జపం చేసుకునే మాల, స్ఫటికములతో తయారు చేయబడినటువంటి మాల ఉన్నదట. ఇటువంటి మాల ధరించి ఆయన కుడి చేతి సంకదలో నల్ల జింక చర్మాన్ని, కృష్ణ మృగ చర్మాన్ని ధరించేట. మరొక దండము అంటాం, చక్కగా మహర్షులు తపస్సు చేసుకోవడానికి వీలుగా ఒక దండం ఉంటుంది, చేతిని దాని మీద పెట్టుకుంటారు ఆసరాకి. ఆ దండాన్ని ఎడమ చేతి చంకలో పెట్టుకున్నట్ట ఆయన అక్కడికి వచ్చాడు. ఆకాశం నుంచి ఆయన కిందకి దిగుతూ ఉంటే వెన్నెల ముద్ద చెయ్యబడి కిందకు వస్తున్నట్టుగా ఉంది. అటువంటి తెల్లనైన పురుషుణ్ణి ఈ భండార్కర్ అనే పండితుడు చూశాడు. తెల్లబోయాడు, ఒక క్షణం సేపు గజగజ ఉనికాడు. నెర్వస్ వీక్నెస్ వచ్చినవాడు చూడండి బాగా నీరసపడిపోయినప్పుడు ఎలా వణుకుతాడో అలా వణికాడు. ఎంతలో ఆయన చూస్తూ ఉండగా నేల మీద మాత్రం అడుగు పెట్టట్లేదట. పైనుంచి కిందకి, ఆకాశం నుంచి అలా కిందకి దిగుతూ దిగుతూనే గంగలో మధ్య భాగంలో ప్రవేశించాట. మధ్యభాగంలో ఆ కంఠ పర్యంతం కంఠం దాకా అన్నమాట ఆ గంగా ప్రవాహం మధ్యలో ఉన్నట్ట. అసలు గంగే చాలా ప్రమాదకరమైంది. ఏ క్షణంలో లోతు పెరుగుతుందో ఒక్కొక్కసారి రెండో మెట్టు దిగినే లోతు ఉండొచ్చు, ఒక్కొక్కసారి నాలుగు మెట్లు దిగినే లోతు ఉండకపోవచ్చు. చాలా వడెక్కువ గంగకి. గోదావరిలో వెడల్పు ఎక్కువ ఉండదు కానీ వేగం ఎక్కువ. అటువంటి చోట మధ్యలో కదలకుండా దాదాపు 21 నిమిషాల సేపు ఉండిపోయాడు. అర్ధముహూర్త కాలం ఉండిపోయాడు. ఉండిపోయి అలా జపం చేస్తున్నాడు, అర్ఘ్యప్రదానం చేస్తున్నాడు. అప్పటికి సమయం 12:59, ఇంకొక నిమిషం అయితే 1 గంట అయిపోతుంది. ఈయన చూసుకుంటున్నాడు అన్నమాట. అలా ఉండిపోయాడు ఒడ్డున ఆయనకేసి. ఈ సమయంలో ఎవడు అర్ఘ్యం ఇవ్వడు కదా. అసలు మామూలుగా అర్ఘ్యం ఇవ్వాలి అంటే 4:30 గంటలు దాటితే కానీ గాయత్రీ మంత్రంతో సంధ్యావందనం చేసేవాడు అర్ఘ్యం ఇవ్వకూడదు. ఈయన 12:59 సమయంలో అర్ఘ్యమిస్తున్నాడు. ఆయన జపం పూర్తి చేసుకున్నాడు. ఇక పైకి వెళ్ళబోతుండగా ఒక్కసారి ఓ మహాత్మా నమస్కారం నమస్కారం అన్నాడు. తే నమః, నీకు నమస్కారం, నీ కొరకు నమస్కారం అన్నట్ట. తక్కువ నా వెళ్ళేవాడు ఆగిపోయి ఒడ్డుకొచ్చాట. ఎవరయ్యా నువ్వు, ఈ ప్రదేశంలో ఈ సమయంలో ఎందుకున్నావు అన్నట్ట. అయ్యా, ఏదో కొన్ని కావ్యాలు అవి చదువుకున్నా, పురాణాలు చదువుకున్నాను. ఈరోజు అనుకోకుండా ముందుగా మెలకు వచ్చింది, అంచేత నేను ఈ నదీ తీరానికి వచ్చాను. ప్రకృతిని చూచి ఆనందించి 4 గంటలు దాటాక స్నానం చేద్దాము అని అనుకుంటున్నాను. ఇంతలో తమ దివ్యమైనటువంటి తేజోమండల దర్శనం నాకు కలిగింది. కస్త్వం కేన చ కార్యేణైహ ప్రాప్తో మహాత్మన్. ఓ మహాత్మా, తమరెవరు, ఏ కారణం చేత ఈ సమయంలో గంగానదిలో స్నానం చేస్తున్నారు? ఆకాశ గమనం తరువాత స్వచ్ఛమైన ఈ శ్వేత వర్ణం అంటే ఈ తెల్లరంగు, అద్భుతమైన దివ్యమైన మీ ముఖంలోంచి కొట్టవచ్చినట్టు కనిపించే కాంతి, ఈ ఉన్నతమైన త్రితాళ ప్రమాణమైన 3 తాడి చెట్ల పొడవైన ఆకారము, ఈ బాహువులు, ఈ దండము, ఈ చర్మము, ఈ రుద్రాక్షలు, ఈ బలిష్టమైన కండలు తిరిగినటువంటి ఈ శరీరము, ఇవన్నీ చూస్తే ఎవరో మహాయోగ పురుషులు కానీ సామాన్య పురుషులు కారు మీరు అని నాకు తెలుస్తోంది. మీరెవరో నాకు వివరించండి అన్నాడు. అతను అన్నట్టప్పుడు, బాబు, ఈ భూలోకంలో కలికాలంలో 4వ పాదం చివరి వరకు భగవత్ స్వరూపాలను పక్కన పెట్టేద్దాం. మానవ జన్మమెత్తినటువంటి వాళ్లలో చిరంజీవులుగా ఉండేటటువంటి వాళ్ళం మేము ఇద్దరం ఉన్నాం, ఋషులం. అందులో నన్ను అశ్వత్థామ అంటారు. కౌరవ పాండవులకు విలువిద్య నేర్పినటువంటి ద్రోణాచార్యుల వారి ఏకైక పుత్రుణ్ణి నేను. మహావీరుణ్ణి, శివుడి యొక్క వరప్రసాదం వల్ల జన్మించా నేను. కలియుగాంతం వరకు ఈ క్షేత్రంలోనే హిమాలయ పర్వత ప్రాంగణాల్లో ఉండి ప్రతిరోజు ఈ మణికర్ణికా ఘట్టంలో కాశీక్షేత్రంలో స్నానం చేయడానికి వస్తాను. తరువాత నా మేనమామ ఉన్నాడు, మా అమ్మ సోదరుడు కృపాచార్యుడు, ఆయన చిరంజీవే, చివరిదాకా ఉంటాడు. మేము మానవులలో చిరంజీవులమైన వాళ్ళం మేము. ఒకప్పుడు నేను ఉప పాండవుల్ని వాళ్ళని కలిపురుష ప్రభావం చేత ఆగ్రహం పట్టలేక చంపివేశాను. అప్పుడు అర్జునుడు భీముడు నన్ను వెతుక్కుంటూ ఆశ్రమ ప్రాంగణానికి వచ్చారు. అపాండవం కావాలి అని నేను బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని వాళ్ళ మీద ప్రయోగించా. అప్పుడు కృష్ణుడి కోపం వచ్చింది. వచ్చి శరీరం దగ్ధమవుతూ ఉండగా కుష్ఠురోగంతో 3000 సంవత్సరాలు బాధపడమని నన్ను శపించాడు. నేను తెల్లబోయా, వేదవ్యాస మహర్షి అక్కడికి వచ్చారు. కృష్ణుడు అన్న మాట నిజమవుగాక అని ఆయన అన్నాడు. వాళ్ళన్న మాట సత్యం కావాలి గనుక సరే మీరన్న ప్రకారంగా ఆ 3000 సంవత్సరాలు కుష్ఠరోగ పీడితుండై నేను నానా బాధ పడతా. కానీ ఈ 3000 సంవత్సరాల కాలము మహర్షి వ్యాసుడు నా ఎదురుగుండా ఉండాలి. ఇంతకాలం నేను ఆయన దగ్గర నుంచి బ్రహ్మ విద్యాది రహస్యాలు తెలుసుకోవాలి అని కోరాను. అలాగే 3000 సంవత్సరాల కాలం ఆ రోగంతో పీడింపబడి వేదవ్యాస మహర్షి చెప్పినటువంటి ఉపనిషత్తులు, బ్రహ్మ విద్య, బ్రహ్మసూత్రాదులు అన్నీ విన్నాను. ఆ తరువాత రోగం తొలగింది. అప్పటి నుంచి సంకల్పం చేసుకుని ప్రతిరోజు ఈ సమయంలో ఇక్కడికి మేము వస్తాం. ప్రతి ప్రాణి తెల్లవారుజామున చేసేటటువంటి కార్యక్రమాన్ని దివ్య పురుషులం కనుక మేము దేవాంశ స్వరూపంతో, అందులో ముఖ్యంగా నేను రుద్రాంశ స్వరూపిణి కనుక ఈ సమయంలోనే ఇక్కడికి వచ్చి ఎవరికంటా పడకుండా వెళ్ళిపోతా. ఒకవేళ ఎవడైనా పొరపాటున స్నానానికి వచ్చిన వాళ్ళకినే కనిపించను పొరపాటును కూడా. ఇలా చాలా కాలంగా సాగుతూ ఉన్నది ఈ కార్యక్రమం. ఇవాళ ఎవడవో నువ్వు, ధన్యాత్ముడవు, అనేక జన్మాల్లో సుకృతం చేసుకున్నావు కాబట్టి నా దర్శనం నీకు అయ్యింది. కానీ ఒక్క విషయం, నేను నీకు కనిపించాననే ఈ విషయాన్ని నువ్వు ఇంకొక వాడికి ఎవడికి చెప్పడానికి వీల్లా. అలా చెబితే 1 సంవత్సర కాలంలోపు నువ్వు కంఠం పోయి మూగవాడివై క్రమేపీ క్షీణించి మరణిస్తావు. జాగ్రత్త అని హెచ్చరించి వెళ్ళిపోబోతూ ఉంటే ఈ పండితుడు ఆయన పాదాల మీద పడ్డట. మహాత్మా మీరు వెళ్ళిపోకండి, దొరకారు. రాబోయే యుగంలో ఏమేం చేయాలో, ఇందులో జరిగే విశేషాలు ఏమిటో మాకు వివరించండి అన్నట్ట. ఆయన వాళ్ళిద్దరూ సంభాషించుకున్నారు. సంభాషించుకున్న తర్వాత ఈయన స్నానం చేసాడు, ఇంటికి వచ్చాడు. మానవులకు కొన్ని బలహీన లక్షణాలు ఉంటాయి. ఎంత పండితుడు అవ్వండి, వాడు ఎంత జ్ఞానం ఇవ్వండి, ఎవళ్ళో అయినా ఏదో ఒక లోపం ఉంటుందన్నమాట. మహాభక్తుడే ఒక్కొక్కడికి ముక్కు మీద కోపం ఉంటుంది. మహాభక్తుడే ఒక్కొక్కడికి ఒక్కొక్క వ్యసనం ఉంటుంది. వీడు చాలా భక్తుడే, ఎంతోమంది భక్తులు అనేకమైన కార్యక్రమాలు చేయడానికి ఉపయోగపడేటటువంటి విధంగా ధనాన్ని సద్వినియోగం చేసేవాడే, వీడికేదో తెగులుంటుంది. ఈ లోకములో కలియుగంలో జన్మించిన ప్రతివాడికి ఏదో ఒక లోపం ఉంటుంది. కింద కూర్చున్న మీకైనా, పైన కూర్చున్న నాకైనా, ఇంకో చోట కూర్చున్న ఇంకోటికైనా, మహా ఉపాసకుడికైనా, సామాన్యుడికైనా, ఈ లోపాల్లో హెచ్చుతగ్గులుంటాయి, అంతే తేడా. ఈ పండితుడు ఇంతటి మహాపురుషుడిని దర్శనం చేసుకున్నాడు, ఆయన వద్దురే బాబు ఎవరికి చెప్పొద్దన్నాడు. కానీ ఏ పని చెయ్యొద్దంటామో ఆ పని చెయ్యాలనే లక్షణం ప్రతివాడికి వస్తుందట. ఉపవాస వ్రతం చేసేటప్పుడు పొరపాటును కూడా నువ్వు 4 సార్లు 5 సార్లు కాఫీ జోలికి వెళ్ళొద్దరా అన్నావు అనుకోండి, వీడి కాఫీయే తాగాలనిపిస్తుంది. జ్వరం వచ్చింది, పచ్చం పెట్టాడు, నువ్వు ఫలానా కూర తినకూడదని అంటాడు వీడు. ఎవడికి చూడకుండా వీడు ఆ కూరే తినాలనిపిస్తుందట. ఏది వద్దంటే అది చెయ్యాలి అనుకోవడం మానవులకు ఉండే బలహీన లక్షణం. అలాగే ఇతగాడు ఎవరికి చెప్పొద్దన్నారనేసరికి లోపల ఆగక భార్యని పిలిచి ఇలా నాకు కనిపించాడు, ఎవరికి చెప్పొద్దన్నాడు, నువ్వెవరికి చెప్పకన్నట్టు పాపం. ఆవిడ ఇంకొక వాడిని పిలిచి ఎవరికి చెప్పకే, రహస్యం, సీక్రెట్, టాప్ సీక్రెట్ అని ఆవిడ చెప్పేది. ఇలా ఇలా అందరికీ వెల్లడైపోయింది. చివరికి ఇది కళ్యాణ పత్రికని నడిపేటటువంటి గీతా ప్రెస్ వాళ్ళ దాకా వెళ్ళిపోయింది. ఈ మొత్తం మ్యాటర్ అంతా కూడా ఆయన దగ్గరికే వెళ్ళారు. ఇంటర్వ్యూ ఇంక ఎలాగో చెప్పేశాం కదా అని ఆయన మొత్తం చెప్పాడు, రాశారు. సంవత్సరం తిరగకుండానే పాపం ఆయన రోగపీడితుడయ్యాడు, సంవత్సరాంతానికి మరణించాడు. అప్పట్లో ఆయన చెబితే వీడు మరణిస్తాడంటే ఎవరు నమ్మల, ఊరికే ఏదో చెబుతున్నాడని. కానీ ఆయన అన్నట్ట, ఇదే విషయం భవిష్యత్ పురాణంలో నాకు అశ్వత్థామ దర్శనమిస్తాడని, తద్వారా నేను 1 సంవత్సర కాలం తర్వాత మరణిస్తానని ఉన్నది, అది ఇది ఒకటవుతుందో లేదో టాలీ వేసి చూడండి అన్నాడు. ఆయన చెప్పిన మాట కరెక్టు, భవిష్యత్ పురాణంలో ఉన్నది నిజమయ్యింది. ఆయన 7 తర్వాత మరణించడం జరిగింది. అందుకని వాళ్ళు ఈ భవిష్యత్ పురాణాన్ని ఇంత గ్రంథంగా కేవలం 30 రూపాయలకు మాత్రం వచ్చేలా సంస్కృత శ్లోకాలు హిందీ తాత్పర్యంతో వేశారు అద్భుతంగా. అందులో చెప్పబడినటువంటి ఈ జరిగేటటువంటి విశేషాలు ఏమిటో చూద్దాం. ఇప్పటికి 50 సంవత్సరాలుగా ఈ కలి ప్రభావం విజృంభమాణమవుతూ వస్తూ ఉందట. ఈ విజృంభిస్తూ ఉన్నటువంటి కలి ప్రమాణం ఎటువంటిది అంటే, కలిపురుషుడు ఇప్పుడు ప్రస్తుతం నల్లని వస్త్రాలతోటి, నల్లని ముఖంతో, ఎర్రనైనటువంటి కళ్ళతో ఈ భూమండలం మొత్తాన్ని ఆక్రమిస్తూ ఉన్నాడు. ఈయన ఎవరెవరిని పట్టుకోలేడు అంటే, ఎవరు అమ్మవారి యొక్క సహస్రనామాన్ని నిరంతరం పారాయణ చేస్తారో అటువంటి వాళ్ళని ఇతడు ఆవహించలేడట. ఎవరు మహాభారతంలో చెప్పబడి ఉన్నటువంటి శ్రీ విష్ణు సహస్రనామాన్ని నిరంతరం జీర్ణించుకుని గానం చేస్తారో అటువంటి వారిని ఈ కలిపురుషుడు ఆవహించట. నిరంతరం తెల్లవారుజామున లేచి గాయత్రీ మంత్రాన్ని అష్టోత్తర శతపర్యాయం 108 పర్యాయాలు జపం చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళని ఈ కలిపురుషుడు ఆవహించట. ధనలోభ పురుషాంచైవ, ఎవడికి ధనం మీద పిసినిగొట్టుతనం ఎక్కువగా ఉంటుందో అటువంటి వాణ్ణి ఈ కలిపురుషుడు తక్కున వెళ్ళి అమాంతంగా ఇలా నొక్కేస్తాడు, ఒక్క నొక్కు కౌగిలించుకుంటాడు వెళ్ళి. వీడు కౌగిలించుకునేటటువంటి వాళ్ళలో మొట్టమొదటి లక్షణం ధనలోభమట. కబుర్లు చెబుతూ ఉంటాడు కానీ చచ్చిన ఒక్క రూపాయి జేబులోంచి ఎవడికి విదిలించడు. అటువంటి పిసినిగొట్టు వాళ్ళని పట్టుకుంటాడట. తరువాత పరలోప, ఇతరుల యొక్క లోపాల గురించి ఎప్పుడూ ఆలోచించేటటువంటి వాణ్ణి ఈయన గాఢంగా ఆలింగనం చేసుకుంటాటండి ఈ కలిపురుషుడు. ఎవడు ఇతరులలో ఉండే లోపాలు అస్తమాటు పట్టుకుంటూ ఉంటాడో అటువంటి వాణ్ణి పట్టుకుంటాట. కాబట్టి పొరపాటును కూడా పక్కవాడో ఈ లోపం ఉందని అస్తమాటు మనం గింజుకోవద్దు. వాడిలా చేశాడు, వీడిలా చేశాడు, వాడు చుట్టగాల్చాడు, వీడు బీడీ గాల్చాడు, వాడు 100 సార్లు టీ తాగాడు అని మాత్రం అనుకోవద్దు. పరుల యొక్క లోపాలు నుంచే వాళ్ళని ఈయన తక్కువ పట్టుకుంటాట. మీకు శ్లోకాలతో సహితంగా ప్రమాణం కావాలి అంటే భవిష్యత్ పురాణంలో చూపిస్తాను మీకు. అందుకని ఈ వేదిక మీదకి వచ్చే ముందు పురాణంలో లేనటువంటి వ్యర్థమైన విషయాన్ని మీకు చెప్పకూడదు అని నిర్ణయం తీసుకుని వచ్చా. సరదైన జోకుల కథలు మాత్రం చెప్పం ఈ భవిష్యత్ పురాణం చెప్పే కాలంలో. ఇకపోతే పరస్త్రీని చూసేటప్పుడు ఎవడికి వ్యామోహం కలుగుతూ ఉంటుందో వీడి పైకి మాత్రం చాలా గొప్పగా నటిస్తాడు, కానీ పరస్త్రీని చూసేటప్పుడు వీడి మనస్సు వ్యామోహం చెందుతూ ఉంటుంది. అటువంటి వాణ్ణి ఈ కలిపురుషుడు దగ్గరగా లక్కున, రాబాబు నువ్వు నేను భాయి భాయి, నిన్ను కౌగిలించుకుంటే నాకు హాయ్ హాయ్ అని కౌగిలించుకుంటాడు గట్టిగా. అలాగే పరపురుష వ్యామోహం కలిగినటువంటి స్త్రీలను కూడా ఈయన డామని పట్టేసుకుంటాడట. పరాన్న భుక్కు, ఎవడు ఎవడ ఎప్పుడు అన్నం పెడతాడా, వాడు పెట్టినప్పుడు తిందావా అని ఎదురు చూస్తుంటాడు. వాడు భోజనం చేయమనకుండానే వీడు వెళ్ళి ఎప్పుడు వాడు భోజనం పెడతాడా, ఎవడు తిండి పెడతాడా అని ఎదురు చూస్తూ ఉంటాడే, అటువంటి వాళ్ళను కూడా వీడు ఆవహిస్తాడట. ఇతరులను మోసం చేసి సంపాదించేటటువంటి ధనంతో పండుగ చేసుకుంటూ ఉంటాడే, అటువంటి వాడిని కూడా వీడు ఆవహిస్తాడట. తప్పనిసరి పరిస్థితుల్లో పరులను మోసగించి ధనాన్ని సంపాదించేవాడు తాను సంపాదించిన దాంట్లో 1/4 వంతు దానం చేస్తే అటువంటి వాడు కొంత కరుణించి గట్టిగా పట్టుకుని మాత్రం నొక్కేయట. ఎంతో కొంత దోషం తప్పదు ఎలాగో, కానీ ఆ పట్టుకునేది 3 వంతుల దోషాన్ని విడిచిపెట్టి 1 వంతు దోషం మాత్రమే వాడు కలగజేస్తూ ఉంటాడట. ఇక కలియుగంలో నవేద ప్రామాణ్యమంతరత చైవ, వేద ప్రామాణ్యాన్ని అంగీకరించినటువంటి వాళ్ళు ఎక్కువ అవుతారు ఈ కాలంలో. వేదం ఎవడు చెప్పడానికి అంటాడు, ఎవడికి వాడే తనకి తానే ప్రమాణం, తన మనస్సు చేర్చివితే ఆ రకంగా నడుచుకుంటాడు. కానీ వేద ప్రామాణ్యాన్ని అంగీకరించడు. ఎప్పుడు వేద ప్రామాణ్యం తగ్గుతూ ఉంటుందో, ఎవడు వేదాల్లో ఉండేటటువంటి విషయాలను ధిక్కరిస్తూ ఉంటాడో, మన బుద్ధి ఎంత, మనం పుట్టిందెంత, మనం చదివిందేమున్నది, వేదములలో చెప్పబడినటువంటి విషయాలను అంగీకరించక అవి ఎవడో రాశాడు ఎవడో పట్టపోషించుకోవడానికి అని అజ్ఞానంతో విమర్శించేటటువంటి వాణ్ణి వీడు గట్టిగా ఆ పాదమస్తకం పట్టి పీడిస్తాడు ఈ కలిపురుషుడు. కాబట్టి కలికాలంలో వేదాన్ని ధిక్కరించేటటువంటి పురుషులు ఎక్కువైపోతారు. వేదము శృతము అయ్యింది గనక శృతి అని పిలువబడింది.
చివరికి బ్రహ్మదేవుడు అంతటి వాడికి హృదయంలో ఇది వినపడిందట. ఏ పురుషుడు దీనిని రాయలేదు కనుక వేదాహ అపౌరుషేయాహ, వేదములు అపౌరుషేయములు, ఏ పురుషుడి చేత వ్రాయబడలేదు. అలా ఏ పురుషుడి చేత వ్రాయబడినటువంటి వేదములు మనకి ఏం చెప్పాయో అదే నడుచుకోవాలి. ఆ చెప్పినటువంటి కర్మాచరణం మాని ఎవడిష్టం వచ్చినట్టుగా వాడు తెల్లారు లేస్తే రోజుకో గుడి, రోజుకో కొత్తదైనటువంటి మందిరం, రోజుకో కొత్త దేవుడు, రోజుకో కొత్త మహాపురుషుడు ఇలా పుట్టుకొచ్చి వీళ్ళ యొక్క దృష్టిలో పడిపోయి ఈ మూలమైనటువంటి విషయాలను మర్చిపోతారు ఈ కలికాలంలో. అదిగో ఆనాడు అటువంటి వాళ్లను ఈ భయంకరమైనటువంటి కృష్ణవర్ణంతో ఉండే కలిపురుషుడు గట్టిగా పట్టుకుంటాడట. ఇక వేదములలో ఉండే విషయాలు ప్రతి ఒక్కడూ చదవడం చాలా కష్టమట పాపం. ఎవడు చదవగలడు? చాలా పెద్దవి, మంచి స్వరంతో ఉంటే గానీ అర్థం కావు, పరిపూర్ణమైన సంస్కృత పాండిత్యం ఉంటే గానీ అర్థం కావు, దానికి గొప్ప గొప్ప గురువులు కావాలి. మరి ప్రతివాళ్ళు చంటి పిల్లల దగ్గర నుంచి అందరూ సంస్కృతాన్ని ఎవడు చదవగలడు? ప్రతివాడు అందులో ఉండే స్వరాన్ని ఎలా అర్థం చేసుకుంటారు? అందుకని వేదవ్యాసుల వారు మనలాంటి వాళ్ళ మీద దయ తెలిచి, అయ్యయ్యో వీళ్ళందరూ కలియుగంలో వేదాలు చదవలేరు, పెద్దవివి, దుస్తరములు గంభీరములు అయినటువంటి విషయాలను తెలుసుకోలేరని ఆ వేదాల సారాలను బ్రహ్మసూత్రములు అనే పేరుతో భాష్యం రాశాడు. మళ్ళీ ఏం చేసేటైనా ఇవి చదవడానికి కష్టమైపోతుందని అష్టాదశ పురాణాన్ని సకృత్వా భగవాన్ ముని 18 పురాణాలు రాశాట. పురాణాలు రాసి కొంతమందిని, అబ్బాయిలు మీరు ఈ పురాణాలు చదవండి, ఇందులో ఉండే విషయాలను వేదములలో ఉండే సారాన్ని వీటిల్లో చొప్పించాం మేము, ఈ విషయాలను ప్రజలకు అందించండి, వాళ్ళు వింటారు, వినడం ద్వారా సాధ్యమైనంత వరకు తమకు ఆచరణలో యోగ్యమైనటువంటి విషయాలు పెట్టుకుంటారు. మరీ ఎక్కువైపోయినటువంటి వాటిని ఎలాగో ఎవరో ఏం చేయలేరు, కొంతవరకైనా ఈ దోషంలో కోరల్లో పడిపోకుండా ఉంటారు అని ఇవి అందించేట. ఇవి చాలా తేలికైనవట పురాణాలు, చదవడం తేలిక. ఎందుకనంటే తేట భాషలో రాశాడు. ఇంకా ఈ తేట భాషలో రాయబడినప్పటికీ కూడా అర్థం చేసుకోలేని వాళ్ళ కోసం వచనంలో కొంతమంది చేత వ్రాయించాడు. అటువంటి 18 పురాణాలు మనకి ఏమని చెబుతున్నాయి? ఈ ధర్మములు నువ్వు నిర్వర్తించు అని చెబుతున్నాయి. ఆ ధర్మాచరణానికి వ్యతిరేకంగా వెళ్ళేటటువంటి వాళ్ళు కూడా ఈ కలిపురుషుడి యొక్క కోరల్లోకి వెడతారు. ఏమేం చెప్పాయి ఈ పురాణ ధర్మాలు? ఈ పురాణ ధర్మాలు చెప్పినటువంటివి ఏమిటో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇవి తెలుసుకుంటే కానీ ఇవి ఆచరిస్తున్నావా లేదా మనం తెల్లారు లేస్తే ఎంతవరకు ఆచరిస్తున్నాము. కాబట్టి కలిపురుషుడు మనం ఎంతవరకు పట్టుకున్నాడు? ఒకవేళ వాడు ఎక్కువగా పట్టుకుంటే ఇప్పటి నుంచైనా మనం వాడి కోరల్లోంచి, వాడి యొక్క గాఢ ఆలింగనంలోంచి, కౌగిలింతలోంచి బయటపడ్డం ఎలాగా అనేది తెలుసుకోవాలి. ఏం చెప్పాయి అంటే ఇవి ఆరోగ్యం బాగా ఉన్నప్పుడు ప్రతివాడు కూడా ఈ కలికాలంలో 4 గంటల 42 నిమిషాలకు తరువాత నిద్రపోకూడదు. రొంపబట్టిందండి, అనారోగ్యంగా ఉందండి కొని చెప్పాడు. ఈ వాత పైత్యాది రోగాలు బాగా ఉన్నవాడు మాత్రం లేవలేకపోతే వాడికి దోషం రాదు కలి ప్రభావం వల్ల, లేకపోతే ఆ అమెండ్మెంట్ కూడా ఇవ్వడు. ఆ తరువాత కనుక లేచేటటువంటి వాడికి కలిపురుషుడికి మధ్యలో గాఢ స్నేహం ఉంటుందట. కాబట్టి 4 గంటల 42 నిమిషాల తరువాత మనం ఏ పరిస్థితుల్లో లేవాలి, ఏది కాస్త ఆరోగ్యం బాగా ఉన్నప్పుడు. తరువాత నిరంతరాసత్య మహావివేక. కలికాలంలో ప్రతి చిన్నదానికి అబద్ధం ఆడతాంటండి. జేబులో 10 రూపాయలు ఉన్నాయి, మనం వచ్చాం, ఏమండో 10 రూపాయలు అప్పు కావాలని అనుకోండి, నేను నీకు అప్పు ఇవ్వలేనయ్యా, ఎంచేతంటే నాకు ఈ 10 రూపాయలతో అవసరం ఉందని చెప్పేస్తే తప్పులే. అలా కాకుండా అయ్యో ఇప్పుడే పక్కవాడు వచ్చాడు, వాడికి 10 రూపాయలు ఇచ్చేసాను, ఏమనుకోవద్దంటాడు. జేబులో 10 రూపాయలు ఉన్నాయి, వీడు ఎగ్గొడతాడేమో అనే భయం. ప్రతి చిన్నదానికి అబద్ధం చెప్పద్దు అన్నాడు. ప్రాణం మీదకు వచ్చే సమయంలో తప్ప మరీ బొత్తిగా వాడు అందరి దగ్గర అప్పులు చేసి లోకాన్ని కొల్లేరు చేసేస్తుంటే తప్ప ప్రతి చిన్నదానికి అబద్ధం ఆడకూడదు. నీకు ఇవ్వలేని ఈ కారణం చేత అని ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. నిరంతర అసత్య మహావివేక, నిరంతరము అసత్యం చెప్పడం ద్వారా మహా అవివేకి అయిపోయినటువంటి వాణ్ణి ఈ కలిపురుషుడు గట్టిగా పట్టుకుంటాడట. ప్రతి చిన్నదానికి అబద్ధం ఆడక్కర్లా. కాబట్టి సాధ్యమైనంత వరకు అసత్య దోషాన్ని పక్కకు పెట్టుకోవాలి. కలికాలంలో మరొక గొప్ప దోషం ఉంటుంది అన్నాడు. ఏమిటది అంటే, పక్కన ప్రళయం జరిగిపోతున్నా ఎవడూ పట్టించుకోడు. మన కళ్ళెదురుగుండా ఓ స్కూటరో లారీయో గుద్దేసింది వాడిని, వాడిని పట్టించుకునేలోపు మనకు ఆఫీస్ టైం అయిపోతుంది అని పరిగెత్తి వెళ్ళిపోతున్నాడు వాడు. ఎవడు తన ప్రక్క ఉన్నటువంటి వాడు ఘోరమైనటువంటి కష్టానికి ఆపదకి గురైపోతున్నా సరే తన చేతిలో శక్తి ఉండి కూడా పట్టించుకోడో, అటువంటి వాడు కలిపురుషుడికి చాలా దగ్గరవాడు అవుతాడు. ఇంకా ఈ కలికాలంలో దంభోభిమానక వ్యర్థమైనటువంటి అభిమానాలు ఎక్కువగా ఉంటాయట. అంటే ఏంటంటే, వీడు మొదట మన దేశస్థుడవునా కాదా, మన దేశస్థుడయిన తర్వాత మన స్టేట్ వాడవునా కాదా, మన రాష్ట్రం వాడైపోయిన తర్వాత మన జిల్లా వాడవునా కాదా, జిల్లా అయిన తర్వాత మన ఊరు వాడవునా కాదా, మన ఊరైపోయిన తర్వాత మన పేట వాడవునా కాదా, అనంతరం వీడు మన కులం వాడవునా కాదా, మన మతం వాడవునా కాదా, అయిన తర్వాత మన బంధువు అవునా కాదా, చివరికి వచ్చాక మన ఇంటి వాడవునా కాదా, ఇంటి వాళ్ళలో కూడా బాగా దగ్గర బంధువు అవునా కాదా, ఇంత విధమైనటువంటి దురభిమానం ప్రతివాణ్ణి ఈ కలికాలంలో ఎక్కువగా పట్టి పీడిస్తూ ఉంటుంది. ఈ జాత్యభిమానం అనేటటువంటి లక్షణముతో అంధులైపోతారట కలికాలంలో. ఇది ఘోరమైనటువంటి కష్ట పరంపరకు మానవుణ్ణి గురి చేస్తుంది. ఈ కష్టం ఎంతవరకు తీసుకెడుతుందంటే, వీణ్ణి రాబోయే 4 కల్పాల పాటు పట్టి పీడిస్తుందట. కాబట్టి భగవద్భక్తుడవునా కాదా మానవత్వంతో ఆలోచించాలి. ముందు ఎవడైనా కష్టంలో ఉన్నప్పుడు వీడు మానవుడు, సాటివాడు. తరువాత వీడిలో కాస్త ధర్మం ఎక్కువ ఉంటే మరింత సహాయం చేయాలి, దుష్ట లక్షణం ఉంటే వాడిని అక్కడితో వదిలేయాలి. పశువైనా పక్షి అయినా ఒక జీవి కష్టంలో ఉంటే యథాశక్తి దానికి సహాయం చెయ్యాలి. అలా చేసినటువంటి వాడి జోలికి కలిపురుషుడు రాడు. ఇవాళ ఎంతమంది ఆ పనిచేస్తున్నారు, చెయ్యలేకపోతున్నారు గనకనే కలిపురుషుడు దగ్గరకు వచ్చి పట్టుకుంటున్నట్ట. తరువాత మరొక కొత్త విషయం చెప్పాడు ఈయన, గొప్ప విషయం. అదేమిటి అంటే, ఈ కలికాలంలో ఎవడు ఎక్కువ సువర్ణాన్ని రజతం అనేటటువంటి 2 లోహాలను ఇంట్లో పెట్టుకుంటాడో, బ్లాక్ చేస్తాడో, అటువంటి వాళ్ళ కొంపల మీద పడి దాడి చేస్తాడు వీడు. నిరంతరము భగవన్నామ సంకీర్తనం జరిగేటటువంటి ఇంటికి ఇది వర్తించదట. మళ్ళీ ఏ గృహమందు నిత్యము అహీన పరాక్రము మాధవోత్తమున్ బాగుగా పేర్కొనందగునో, ఏ ఇంటిలో నిరంతరము హరినామ సంకీర్తనం జరుగుతూ ఉంటుందో, ఏ ఇంటిలో ఇందాకనే చెప్పినటువంటి ఈ సహస్రనామములు, లలితా సహస్రనామములు, ఈ విష్ణు సహస్రనామములు కీర్తింపబడతాయో, అటువంటి ఇంటిలో ఉండేటటువంటి లోహానికి మాత్రం ఈ దోషం వర్తించదట. ఇలా చెయ్యనటువంటి వాడు ఇంట్లో బాగా బంగారం కానీ వెండి కానీ బాగా పెంచుకున్నట్టయితే ఆ ఇంటిలో కలిపురుషుడు ఆవహిస్తాడట. ఆవహించి తల మీద ధరించేటటువంటి నగలకేమో బుద్ధిభ్రష్టత్వాన్ని కలగజేస్తాడట. కంఠంలో ధరించేటటువంటి నగలలో ఆవహించి ఈ నోట్లోంచి వచ్చేటటువంటి స్వరాన్ని అపస్వరంగా మారుస్తాట. అంటే అన్నిటినీ అబద్ధాలు పలికిస్తూ ఉంటాట. ప్రతి చిన్నదానికి వెటకారం చేయించేలా చేస్తాట. ఎదుటివాడు కనపడితే చాలు, వాడిని ఏదో రకంగా తెప్పడం వీడి లక్షణం. అలాంటి లక్షణాలు వస్తాయట. నడుముకు ధరించేటటువంటి ఆభరణాల ద్వారా ఇతరుల పొట్టగొట్టడం అనేటటువంటి లక్షణం పెంచుతాట. వక్షస్థలం మీద ధరించి ఇక్కడ వరకు పడేటటువంటి నగలు ధరిస్తారుగా నెక్లెస్లు అవిని, ఈ నగల ద్వారా ఇతరులకు సాధ్యమైనంత వరకు లాభం రాకుండా నష్టం కలిగేటట్టుగా చేయిస్తూ ఉంటాట. కాబట్టి ఇంటిలో కనుక మనకి ఏమైనా లోహాలు ఎక్కువ ఉన్నటువంటి వాడు జపాన్ని విపరీతంగా చెయ్యాలి. అలా చెయ్యనటువంటి వాడి కొంపని ఇదిగో ఈ కలిపురుషుడు పట్టుకుంటాట. ఇకపోతే ఇంట్లో నిత్యము పూర్వకాలంలో అగ్నిహోత్రం చేసేవారు. ఇప్పుడు అగ్నిహోత్రం చేసే కొంపలో 1/2 మిగిలాయి. అసలు అగ్నిహోత్రుడు అంటే ఎక్కడున్నాడు? గ్యాస్ సుష్టవు తప్ప ఇళ్లల్లో నిప్పులు కాని కుంపటి కాని ఎక్కడా కనపడ్డంలా పూర్వంలాగా. ఉదయ సూర్య సమయంలోను, సూర్యోదయ సమయంలోను, సాయంకాలం సూర్యుడు అస్తమించే సమయంలోను, మధ్యాహ్నం పూట సరిగ్గా 12:01 3 పూట్ల త్రిసంధ్యలు అంటారు వీటిని. ఈ కాలంలో కనుక అగ్నిహోత్రాన్ని వ్రేలిస్తే అటువంటి కొంపలోకి కలిపురుషుడు వెళ్ళడానికి తొడుస్తాడట. వాళ్ళు బయటకు వస్తే తప్ప లోపలుండగా ఇంట్లో అడుగు పెట్టలేడు వాడు. ఇలా 3 పూటల అగ్నిహోత్రాన్ని వ్రేల్చి పెద్ద ఖర్చు ఏముంది, నెల తిరిగేసరికి 1/4 కేజీ బొగ్గులు పెట్టుకుంటే రోజు 3-4 బొగ్గులు పెట్టి అగ్నిహోత్రాన్ని అలా నామకే వస్తే వెలిగించడం పెద్ద కష్టమా? ఈ అగ్నిహోత్రానికి ఒక మంత్రాన్ని చెప్పాడు. ఓం యమం మే వరుణ శృతి హవమధ్యాచ మృడయత్వామవశ్యురాచకే తత్తాయామి బ్రహ్మణ వందమానస్తాశాస్తే యజమానో హవిర్భి అహేడమానో వరుణేహబోధ్యురుసుగుం సమాన ఆయు ప్రమోషీ యచ్చిద్ధితే విసౌ యథా ప్రదేవ వరుణ వ్రతం మినీమ సిద్ధ్య విద్యవి యత్కించేదం వరుణ దైవ్యే జనే భిద్రోహం మనుష్యాశ్చరామసి అచిత్తీయత్తవ ధర్మాయుయోపిమమానస్తస్మాదేన సో దేవరీరిష కితవాసో యద్రిపుర్నదీ వియద్వాఘా సత్యముతయన్న విద్మ సర్వాథావిష్య శిథిరే వధాతా శ్యామే వరుణ ప్రియానహ అనేటటువంటి వేదమంత్రం కాని లేదా 2వ మంత్రాన్ని చెప్పమన్నాడు. ఇది చెప్పలేనటువంటి వాడికి. అదేమిటి అంటే అంగారపర్ణో లోహితాక్ష ప్రతర్దన వైశ్యానరో హిరణ్యశ్వశ్రుహు అనేటటువంటి మంత్రాన్ని కాని చెప్పి ఈ 3 పూట్ల అగ్నిహోత్రాన్ని వ్రేల్చేటటువంటి ఇంటిలోకి పొరపాటున కూడా కలిపురుషుడు ప్రవేశించడు. ఇకపోతే ఇంకా కొంతమందిని గట్టిగా పట్టుకుంటాడట. మనం ఇదివరలో చెప్పినట్టు గుర్తు అయినా చెబుతున్నా మరొక్కసారి. కరాగ్రే వసతే లక్ష్మీ, కర మధ్యే సరస్వతి, కరమూలే స్థిత గౌరీ ప్రభాతే కరదర్శనం. లక్ష్మీదేవి ఈ గోళ్ళ ఈ చేతుల యొక్క వేళ్ల చివర ఉంటుంది. ఇది లక్ష్మీదేవి యొక్క స్థానం. ఈ మధ్యలో ఎవరుంటారు? సరస్వతీదేవి ఉంటుంది. ఈ ప్రదేశములో గౌరీదేవి ఉంటుంది. అంచేతే పొద్దుటే లేవగానే కరదర్శనం చేస్తే ఈ ముగ్గురు అమ్మవార్లను దర్శనం చేసుకున్న మహాపుణ్యం ఉంటుంది. లేచి లేవడంతో మధ్య భాగంలో ముందు చూసుకుని తర్వాత పైకి వెళ్ళి తర్వాత కిందకి వెళ్ళేవాడు పండితుడవుతాడు, కాస్త తక్కువ డబ్బు ఉంటుంది. లేచి లేవడంతో ఇవి ముందు చూసుకుని తర్వాత మధ్యలోకి వచ్చేవాడికి డబ్బు ఎక్కువ ఉంటుంది, పాండిత్యం తక్కువగా ఉంటుంది. ఇక్కడ చూసుకుని తర్వాత మిగతా ప్రదేశాలకు వెళ్ళేవాడికి అమ్మవారైనటువంటి జగన్మాత మీద భక్తి ఉంటుంది, జ్ఞానము ఉంటుంది, ముక్కు మీద తొందరగా కోపము ఉంటుంది. ఇక్కడ అమ్మవారు గౌరీ అనే పేరుతో ఉంది కనుక గిరేహ అపత్యం స్త్రీ గౌరీ, గిరి యొక్క కూతురు గనక ఈవిడికి గౌరీ అని పేరు. అంచేత ఆ కొంచెం మధ్య మధ్యలో బండరాతి కఠినత్వం కూడా వచ్చి అంటాడు. కొంచెం అమ్మవారి భక్తులకు తొందరగా కోపం వస్తుంది. అయితే ఈ కోపం ఎదుటివాడికి అపకారం మాత్రం చేయదు, పొరపాట్లు కూడా. ఇవి లక్షణాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆయనేమో బహుశా సరస్వతిని ముందు చూసుకుని ఉంటాడు, కొంతమంది లక్ష్మిని చూసుకుని ఉండొచ్చు. ఇది ఒక పక్కన పెడదాం. ప్రస్తుతం ఇది అప్రస్తుతం. ఇది ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే ఈ లక్ష్మీదేవికి 7 స్థానాలు చెప్పాడు దత్తాత్రేయులు వారు. ఈ సప్తస్థానములలో ఒక్కొక్క స్థానములో ఉంటే అమ్మవారు లక్ష్మీదేవి ఒక్కొక్క రకమైనటువంటి మేలును కలగజేస్తుంది. అది ఎలాగా? ఇక్కడ తీసుకోండి, ఈ ప్రదేశంలో గనక ఈ వేళ్లతో ఇలా రాసినట్టయితే లక్ష్మీదేవి ఇక్కడ ప్రవేశిస్తుంది. ఇక్కడ ప్రవేశించడం ద్వారా ఇళ్ళు వస్తాయి, మంచి మంచి బిల్డింగులు వస్తాయి, బాగా ఇళ్ళు కట్టుకుంటారు, ఇళ్లల్లో టైల్స్ వేయించుకుంటారు, మంచి గీజర్లు గట్రా అన్ని వేయించుకుంటారు, బాగుంటుంది. ఈ ప్రదేశంలో మోకాళ్ల స్థానంలో గనక ఈ వేళ్లు తగిలినట్టయితే అమ్మవారు లక్ష్మీదేవి తద్వారా లోపలికి ప్రవేశిస్తుంది. ఇక్కడికి వెళ్ళడం వల్ల ఏమిటయ్యా అని అడిగితే, ఇటువంటి వాళ్ళు వ్యాపారం చేసేటప్పుడు డబ్బులు ఎప్పుడు నష్టపోరు. వస్తువు కొని తక్కువ కమ్ముకునేటటువంటి లక్షణం వాళ్ళకు ఉండదు. నిరంతరం జరిగే వాళ్ళ సంగతి చెబుతున్నా. ఇవాళ ఇప్పుడు ఏదో చెప్పాను కదా అని ఇలా రాయేసుకుని ఇంటికి వెళ్ళాక రాలేదేమని మాత్రం అనుకోకండి. రోజు చేసేవాళ్ళ సంగతి. వీళ్ళకి లాభాలు వస్తాయి. రూపాయి వస్తువు కొంటే మర్నాటికి 2 రూపాయలు అవుతూ ఉంటుంది వీళ్ళకి. నడుము దగ్గర కనుక లక్ష్మీదేవి ప్రవేశిస్తే వాళ్ళకి పట్టు వస్త్రాలు, మంచి మంచి బట్టలు పెడుతూ ఉంటారు. మంచి రకరకాలైనటువంటి కొత్త కొత్త వస్త్రాలు వీళ్ళు వస్త్రలాభం పొందుతూ ఉంటారు. ఇక్కడ గనక లక్ష్మీదేవి చేరినట్టయితే ఇటువంటి వాళ్ళ ఇంట్లో కలిపురుషుడు యొక్క ప్రభావమే మాత్రము సోకనటువంటి శుద్ధమైన సువర్ణం చేరుతుంది. ఇక్కడ గనక లక్ష్మీదేవి చేరినట్టయితే వీడు అనర్గళంగా మాట్లాడగలుగుతాడు, మహావక్త అవుతాడు, పండితుడు అవుతాడు. ఇక్కడ గనక లక్ష్మీదేవి చేరినట్టయితే జ్ఞాపక శక్తి అసాధారణంగా ఉంటుంది. వీడు ఏదైనా ఒక్కసారి చదివితే ధారణ వచ్చేస్తుంది. ఏ పుస్తకాలు వంద పెట్టుకో ఇక్కర్లేదు ఎదురుగుండా. మనం పొద్దున చదివితే సాయంకాలం మర్చిపోయేటటువంటి లక్షణాలు పోయి ధారణాశక్తి విపరీతంగా పెరుగుతుంది. అందుకే యోగాభ్యాసం చేసేటటువంటి వాళ్లకు ఇలా ఇక్కడ మధ్యవేలు పెట్టించి వాడిని ధ్యానం చేయిస్తారు. ఇది ధారణాశక్తి. ఇది దాటి పైకి వెళ్ళిందో జెండా పైక పిరాదు కమలాదేవి కరాగ్రమందు నడుమ కంజాత రుత్పత్ని మూలమున గౌరియు నిల్చియుందురట. కరాగ్రం ఎప్పుడు చేర్పరాదు మనుష్యాళికి నెత్తి మీదికిని.